ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే నశ్చ ప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీ ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓముఖ్యాద్విరాందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్వైష్ణవాంశ శ్రీరూపం సగ్రజాతం సహగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సగణాలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్తదేశతారిణే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతీ నితి నామినే. శ్రీవార్షభానవీ దేవీ దయితాయ కృపాబ్ధయే కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మాధుర్యోజ్జల ప్రేమాఢ్య శ్రీరూపానుగా భక్తిదా శ్రీగౌర కరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతద్వాంతహారిణే. నమో గౌరకిశోరాయ సాక్షాద్వైరాగ్యమూర్తయే విప్రలంబారసాంబోధే. నమో భక్తి వినోదాయ సచ్చిదానందనామినే గౌరశక్తిస్వరూపాయ రూపానుగావరాయతే. గౌరావిర్భావభూమేస్త్వం నిర్దేష్టా సజ్జన ప్రియః వైష్ణవ సార్వభౌమశ్రీ జగన్నాథాయతే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఓం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణా సింధౌ దీనబంధౌ జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. జయతాం సరతోర్పంగుర్ మా మందమతేర్గతి మత్సర్వస్వపదాంబోజౌ రాధామదనమోహనౌ. దివ్యద్వృందారణ్యకల్పద్రుమాదః శ్రీమద్రత్నాగారసింహాసనస్థౌ శ్రీమద్రాధాశీలగోవిందదేవౌ ప్రష్ట్రాలిభిః సేవ్యమానౌ స్మరామి. శ్రీమాన్ రాసరసారంభీ వంశీవటతటస్థితః కర్షం వేణోస్వనేర్గోపీర్ గోపీనాథ శ్రీయస్తు నః. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీయద్వైతాగదాధర్ శివాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నిన్న మనం శ్రీమద్భాగవతంలోని 10వ స్కందంలోని 23వ అధ్యాయం అని చెప్పుకున్నాం. బ్రాహ్మణుల యొక్క పత్ని యొక్క ఎట్లా భగవంతుడు ఉద్ధరించాడు. ఈ అధ్యాయం తర్వాత 24వ అధ్యాయం నుంచి ఇంకా రాబోయే 4 అధ్యాయాలు గోవర్ధన ఉద్ధరణ 24, 25, 26, 27 4 అధ్యాయాలు ఉన్నాయి. గోవర్ధన ఉద్ధరణ దాని గురించి ఈరోజు మనం 24వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఇవాళ గోవర్ధన పూజ, భగవంతుడు ఈరోజు గోవర్ధన పూజ ఎట్లా చేయాలో చెప్పాడు, స్వయంగా చేపించాడు. ఇవాళ పూజ అవుతే రేపు అంటే ఇవాళ ప్రతిపద పాడ్యమి, రేపు ద్వితీయ, దాని భైద్వీజ్ అంటారు. యమ రాజు యమధర్మరాజు యమున అన్న చెల్లెలు వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైన లీల జరిగింది. విశ్రామఘాట్లో ఎవరైతే యమునాదేవిలో స్నానం చేస్తారు యమునా నదిలో, వాళ్ళకి యమరాజు వచ్చి పట్టుకోడంట. ఆ యొక్క వరదానం యమునాదేవి యమరాజు నుంచి పుచ్చుకుంది. అది రేపు జరిగితే ఎల్లుండి ఈ గోవర్ధన పూజ చేశాడా అని ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఇంద్రుడు తీవ్రమైన వర్షాలని కురిపించడం మొదలుపెడితే కృష్ణుడు త్రయోదశి నాడు గోవర్ధన పర్వతాన్ని ఆయన చిటికిని వెళ్తూ ఎత్తాడు, అని చేర్చుతుని వెళ్తూ తృతీయ నుంచి నవమి దాకా 7 రోజులు ఎత్తాడు. ఆ 7వ రోజు ఆ ఇంద్రుడి యొక్క అహంకారం దమనమైంది, అన్ని వర్షాలన్నీ కురవటం అంతా ఆపేశాడు ఇంద్రుడు. దశమి నాడు నందమహారాజు మిగతా వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళతో, ఏమిటి కృష్ణుడా, ఇది భగవంతుడా, ఎవరు దేవత అని ఏదోదో చెప్పుకుంటుంది. నందమహారాజు నాడు ఒప్పుకోలే, ఏం లేదే భగవంతుడా, నా పుత్రుడు కృష్ణుడు, భగవంతుడు కాదు నా పుత్రుడు అన్నాడు. ఏదో చేశాడులే, ఎందుకంటే ఒక్కోసారి చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద పనులు చేసేస్తారు, రోజు చేయడు కదా. తర్వాత ఏకాదశి నాడు, దశమి తర్వాత ఏకాదశి, ఏకాదశి రోజు ఇంద్రుడు వచ్చి క్షమయాచన చేస్తూ ఆయన బతిమాలాడు. ఆయన నా యొక్క పోస్టుని సంరక్షించు అని ఇంద్రుడు ప్రార్థన చేశాడు. ఇది ఏకాదశి నాడు జరిగింది. అంటే ఈరోజు పూజ అవుతే ఆ యొక్క గోవర్ధన పూజ యొక్క పూర్ణాహుతి ఏకాదశి జరిగిందంట. ఇప్పుడు గోవర్ధన పూజ దానికోసం అది ఎట్లా జరిగింది అది చెప్పుకుంటూ ఒక మానసిక పరిక్రమ, అంటే గోవర్ధన పరిక్రమ, స్వయంగా భగవంతుడే ఆవుల్ని దూడల్ని ముందు పెట్టి ఆవుల్ని చక్కగా అలంకరించి ముందుగా ఆవుల్ని పెట్టి బలరాముడు కృష్ణుడు ముందు నుంచొని నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనకందరు వ్రజవాసులందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ప్రదక్షిణ చేశారు మొత్తం గోవర్ధన పర్వతాన్ని. ఆ ప్రదక్షిణ కూడా మనం కూడా చేయాలి. గోవర్ధన పరిక్రమలో చాలా మహిమ ఉన్నది. ఏదో పరిక్రమ చేయటం కాదు, ఆ చేసే సమయంలో లీలాస్మరణ అవ్వాలి. ఇక్కడ కృష్ణుడు ఈ లీల చేశాడు, ఈ లీల ఇది ఇక్కడ జరిగింది, ఇది ఇక్కడ జరిగింది అని మనసులోనే ఒక పరిక్రమ, మానసిక పరిక్రమ చేయటానికి మనం ప్రయత్నం సమయం కనుక ఉంటే. ఇవాళ నేను అనుకున్నాను 5 గురు 6 గురు వస్తారనుకున్నాను, ఎందుకంటే సాయంత్రం చాలా ఫెస్టివల్ లేట్ జరిగింది, మధ్యాహ్నం ఫెస్టివల్ అయినా మీరందరూ వచ్చారు కాబట్టి ఇవాళ నేను అనుకున్న క్లాసే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా. మిమ్మల్ని చూసి నాకు ఉత్సాహం వచ్చింది. కృష్ణుడు బలరాముడితో పాటు చూశాడు, దూరంగా చూశాడు. అంటే ఈ ద్విజపత్ని ఉద్ధారం చేసిన గ్రామం ఉన్నది, బ్రాహ్మణుల యొక్క గ్రామం, అక్కడ దగ్గరలో ఉన్నాడు. అక్కడి నుంచి దూరంగా చూశాడు. భగవాన్ అపిదత్రైవ బలదేవేన సంయుత అపశ్యన్ నివసం గోపాన్ ఇంద్రయాగా కృతోదయం. దూరం నుంచి చూస్తే ఏం చూశాడు, అపశ్యన్ నివసన్ గోపాన్, ఈ గోపాల్ గోపాల్ గోపులు అంటే వాళ్ళ తల్లి తండ్రులు నంద మహారాజు వాళ్ళందరూ గోపులందరూ ఇంద్రుడికి యాగం చేయటానికి ఎన్నెన్నో అన్ని సౌకర్యాలన్నీ సిద్ధం చేస్తున్నారు. అక్కడ అనుకున్నాడు, ఇప్పుడు నేనేదో చెయ్యాలి, ప్రతి సంవత్సరం ఏదో చేస్తుంటాను ఇంద్రుడి కోసం, ఆ ఇంద్రుడికి అహంకారాన్ని నేను దమనం చేయాలి, అహంకారాన్ని తగ్గించాలి, దానికోసం ఒక లీల చేస్తానని కృష్ణుడే ఉన్నాడు. తదభిజ్ఞాపోపి భగవాన్, అభిజ్ఞాపోపి భగవాన్, తెలుసు ఏమవుతుందో తెలుసు. ఇప్పుడు ఇంద్రుడికి కోపం వస్తుంది, నేను 7 రోజులు ఈ గోవర్ధాన్ని ధరిస్తాను, ఆ 7 రోజుల్లో నేను ఒక అద్భుతమైన లీలను ప్రదర్శిస్తా. ఏమిటి అంటే 5 రకాల రసాలు ఒకే చోటు ఒకే సమయంలో కృష్ణుడు అనుభవించాడు, ఇంకొకడికి ఆ అనుభవాన్ని ఇచ్చాడు. అంటే 5 రసాలున్నాయి, ఏమిటది? శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. ఈ గోవర్ధన్ పర్వత్ కింద 7 రోజులు ఒకే చోటు, అంటే ఒకే చోటు ఒకే సమయం, సేమ్ టైం, కృష్ణుడు ఏం చేశాడు, ఈ 5 రకాల రసాలతో ఉన్న భక్తులు ఉన్నారే, ఆ భక్తులతో ఒక కళ్ళతో మాత్రమే, ఏం లేదు, జస్ట్ ఆ కళ్ళ చూపులతో మాత్రమే ప్రతి ఒక్కళ్ళతోనూ ఆ రసాస్వాదన చేశాడు, అన్యోన్యమైన రసాస్వాదన చేశాడు కృష్ణుడు. శాంతరసలో ఉండే భక్తులు వాళ్లతో పాటు కృష్ణుడు కూడా అన్యోన్యమైన రసాస్వాదన చేశాడు. అదే కళ్ళు అదే సమయంలో దాస్యరసంలో ఉండేవాళ్లతో, సాఖ్యరసంలో ఉండేవాళ్లతో, మా వత్సరి రసంలో ఉండే భక్తులు నందమహారాజు యశోద గోప గోపీలు ఉన్నారే వాళ్లతో ఏం మాట్లాడు మాట్లాడా మాట్లాడుకోకుండానే కేవలం కళ్లతో మాత్రమే. అట్లాగే మాధురి రసంతో ఉండే భక్తులు అంటే రాధారాణి గోపికలందరూ ఆ కృష్ణుడు గోవర్ధని తెత్తుంటే వెనక నుంచున్నారంత అందరూ. ఆ కృష్ణుడు వాళ్ళని ఎట్లా చూశాడో గాని వాళ్ళు కూడా వాళ్ళ హృదయంలో కూడా ఆ కృష్ణుడు ఆ మాధుర్య రసాస్వాదన కేవలం కళ్ళ చూపులతోనే. అంటే ఇదివరకు మీరు చూస్తుంటారు నాట్య శాస్త్రాల్లోనూ డ్రామాల్లోనూ సినిమాల్లో పాత సినిమాల్లో వాళ్ళ యాక్టింగ్ అంట ఎట్లా ఉండేది, కేవలం కళ్ళతోనే ఉండేది. కళ్ళతోనే మీరు ఏది చెప్పాలో చెప్పవచ్చు. ఈ మధ్య జనాలకి మాట్లాడినా అరిచిన అర్థం కాదు, అదే ఏ ఒక్కరు డైలాగ్ కూడా ఏ ఒక్కర్లా ఏం చెప్పిన అవసరంలా, కళ్ళు చాలంట. ఆ కళ్ళుతో మాట్లాడగలిగిన వాళ్ళు అసలైన నటుడు. ఆ కృష్ణుడు ఎవరు, అత్యంత అద్భుతమైన నటుడు, బెస్ట్ డ్రామాటిస్ట్. ఏం చేశాడు, అదే కళ్ళతో యశోదాతోనూ మాట్లాడుతున్నాడు, రాధారాణి గోపికలతోనూ మాట్లాడుతున్నాడు, అదే కళ్ళతో గ్వాలబాలతో మాట్లాడుతున్నాడు, అదే కళ్ళతో దాస శాంతరసంలో ఉండే అన్ని భక్తులతోనూ అందరితోనూ మాట్లా ఎట్లా ఆకట్టుకొని నుంచున్నాడండి కృష్ణుడు 7 రోజులు. వాళ్లకి నిద్ర అంటూ తెలియదా, దాహమ తెలీదు, వాళ్ళకి ఆకల తెలీదు. ఒక క్షణంలా గడిచిపోయిందంట 7 రోజులు 7 రాత్రులు ఒక క్షణంలా గడిచిపోయింది. అంటే కృష్ణుడు ఆ వాళ్ళని ఎంత రసాస్వాదనలు ఉంచేశాడంటే వాళ్ళకి 7 రోజులు 7 రాత్రులు ఒక క్షణం గడిపోయిందంట. అందుకని ఈ గోవర్ధనాన్ని ధరించటానికి కృష్ణుడు చాలా ఇంద్రుడి యొక్క అహంకారాన్ని తగ్గించాడు. అది ఓ సెకండరీ క్యారెక్టర్, అంటే అది ముఖ్యమైన విషయం కాదు. గోవర్ధన లీలలో ముఖ్యమైన విషయం ఏంటి, కృష్ణుడు రసాస్వాదన చేశాడు. ఆ రసాస్వాదన ఒకచోటు ఉండి ఒకేసారి అందరితో అన్ని రసాలతోనూ ఆయన ఆకట్టుకొని కూర్చున్నాడు అందరినీ భక్తుని. కాబట్టి ఇంద్రుడు అంత గొప్ప అంటే అంత పెద్ద అపరాధం చేసిన కృష్ణుడు సంతోషపడాడు ఇంద్రుడు మీద, ఇంద్రుడి మీద. ఇంద్రుడా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పలా మనసులో అనుకున్నాడు. నువ్వు చేసిన పని వల్ల నా నువ్వేం చేశావంటే అందరు భక్తుల్ని నాతో పాటు చక్కగా 7 రోజులు వాళ్లతో ఉన్నా, నేను క్లోజ్ గా ఉన్నా. ముఖ్యంగా కృష్ణుడి యొక్క మాధుర్య రస ఆస్వాదన గోవర్ధన ఇళ్ళ తర్వాతే అది బిగిన్ అయింది. ఇదివరకంతా పూర్వరాగ, ఈ పూర్వరాగ నుంచి ఆ మాధుర్య రసాస్వాదన ఉందే అది డైరెక్ట్ గా ఎప్పుడు ప్రారంభమైంది, గోవర్ధన ఇళ్ళ తర్వాత ప్రారంభమైంది. అంటే ఆ గోవర్ధన నీళ్ళ అయిన తర్వాత కృష్ణుడు ఏ సంకల్పమైతే తీసుకున్నాడు, ఎప్పుడు చీరహరణ లీల అంటారు. ఆ గోపికల యొక్క వస్త్రాల్ని హరించిన ఆ లీల సమయంలో ఆ గోపికలకి ఏది వరదానం ఇచ్చాడు కృష్ణుడు, రాబోయే రాత్రుల్లో మీతో రాస క్రీడ చేస్తాను అని ఎటువంటి వరదానం ఇచ్చాడు, ఆ వరాన్ని ఈ గోవర్ధన నిలిన తర్వాత ఒక సంకల్పం తీసుకున్నాడంట. ఇప్పుడు నేను పెద్దవాడు అయిపోయానుగా అన్నాడంట. ఇప్పుడు నాకు పెద్దవాడు అంటాం అంటే ఏంటి, పెద్ద పని చేయటం. అదే ఓ చిన్న పిల్లలు ఉంటాను అనుకోండి, పిల్లంటే మీ పెద్దవాడు అవుతున్నాడు, ఇప్పుడే ఒక 7, 8, 10 సంవత్సరాలకు వచ్చాడు అబ్బాయి, ఏం చేస్తాడు, ఏదో పెద్ద పని చేయడానికి చూసుకుంటాడు, ఏదో పెద్ద బరువుని మోయడానికి ప్రయత్నిస్తాడు. ఏంటి వాడి చూపించాలంట, ఇప్పుడు నేను బలవంతుడైపోయానని. అదే మెంటాలిటీ కృష్ణుడిలో కూడా ఉంది. ఆ కృష్ణుడు అనుకున్నాడంటే ఇప్పుడు నేను చూపించాలి, నేను పిల్లవాడిని కాదు పెద్దవాడిని అయిపోయాను, మాటల్లో కూడా బుద్ధితో నా శక్తితో చూపించాలి. నేను ఎవరికి చూపించాలంట, మాటలతో నేను బుద్ధివంతుడైపోయాను చూపించాలంట నందమహారాజు కేశోదాకి. నేను చాలా అది ఇప్పుడు పిచ్చివాడిలాగా ఏదో చిన్నపిల్లవాడిలాగా అక్కడుంటే తిరిగిన వాడిని కాదు, ఇప్పుడు నేను 7 ఏళ్ల వయసు వచ్చింది, నాకు కూడా బుద్ధి వచ్చింది, నేను కూడా బుద్ధిమంతుడినే, నాకు అన్నీ అర్థమవుతాయి, నేను ఫిలాసఫీ చెబుతా మీకు. అది నందమారకు నచ్చ చెప్పాడు. ఇంకొకటి ఆ గోపికలు చూపి చెప్పాడంట, ఇప్పుడు నేను పిల్లవాడిని కాదు పెద్దవాడిని అయిపోయా, చూస్తావా నాలో ఉందే దమ్ము, నాలో ఉమ్మే మగతనం చూస్తావా చూడు అని ఎత్తాడంట. ఇంద్రుడికి ఒక అహంకారం వచ్చింది, ఆ దాన్ని దమనం చేయాలి, దాన్ని తగ్గించాలి. అది సెకండరీ క్యారెక్టరిస్టిక్, అది అంత ముఖ్యం కాదు, ముఖ్యమైనది రసాస్వాదన. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు, తదిభ్యా అభిజ్ఞాతో భగవాన్. అభిజ్ఞాత అంటే ఏమిటి, అతను కృష్ణుడు అభిజ్ఞ తెలుసుకున్నాడు భవిష్యత్తులో ఏమవుతుందో. సర్వాత్మా సర్వదర్శన తెలుసు, అందరి హృదయంలో ఉండేవాడు కృష్ణుడు. సర్వదర్శన అన్నీ చూస్తున్నాడు. ప్రశ్యయావంతో పృచ్ఛద్వృద్ధాం నంద పురోగమాన్. నంద పురోగమాన్ నందమహారాజు దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ మాట్లాడు ఏం చెప్పాడు, కథ్యతాం మే పితా కోయం సంభ్రమో వా ఉపాగత. హే పిత తండ్రి, మీరు చెప్పండి, కథ్యతాం మే నాకు చెప్పండి, సంభ్రమో వా ఉపాగత, ఇటువంటి సంభ్రమం ఎందుకు పడుతున్నారు. ఉపాగత ఎన్నెన్నో మీరు వస్తువుల్ని తీసుకురావటం ఏర్పాటు చేస్తున్నారు, చాలా కష్టంతో చేస్తున్నారు. కిం ఫలం కస్య ఉద్దేశ, కిం ఫలం అంటే మీరేదో చేస్తున్నారు కదా, నందమహారాజు ఏం మాట్లాడే, చిన్నపిల్ల ఏదో అడుగుతుంటారు మాట్లాడాల, ఎందుకు చాలా బిజీగా ఉన్నారు నందమహారాజు. ఎందుకంటే ఈ యొక్క ఇంద్రుడి యొక్క యజ్ఞ ప్రతి సంవత్సరం జరిగేదే, అంటే ఒక సంవత్సరం ఉపనందుడు ఇన్ఛార్జ్గా ఉండేవాడు, ఇంకో సంవత్సరం ఉపనందుడు ఇంకో అన్న ఇన్ఛార్జ్గా ఉండేవాడు, ఈ సంవత్సరం నందమహారాజు ఇన్ఛార్జ్ అయ్యాడు ఈ యొక్క ఇంద్ర యాగాన్ని చేయడానికి. ఏదో చిన్నపిల్లలు ఏదో అడుగుతుంటారులే, మనం చాలా బిజీగా ఉందా పట్టించుకోవాలి, పట్టించుకోకపోతే కృష్ణుడు అంటే కిం ఫలం, ఇది ఏ ఫలాని కోసం కోరుకొని చేస్తున్నారు. ఇంకా నందమహారాజు ఇంకా పట్టించుకోలే, ఏదో చిన్నపిల్లలే మాట్లాడుతుంది ఏం అర్థం అవుతుంది పిల్లలకి అని అనుకున్నాడు. అనే కస్య ఉద్దేశ, ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారు, కేనమా సాధ్యతే మకహ, ఈ యొక్క పెద్ద యజ్ఞం ఉన్నదే, ఆ యజ్ఞాన్ని మీరు దేని ద్వారా సాధించాలనుకుంటున్నారు అని ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకు చేస్తున్నారు, చేయటానికి సాధనమేంటి, చేయటానికి వెనక ఉద్దేశం ఏమిటి, అంత కష్టపడుతున్నారు ఎందుకు. ఏతద్బ్రూహి మహాన్ కామో, ఇంకా నందమహారాజు మాట్లాడలా, చిన్నపిల్లాడికి ఏం చూద్దామంటే ఏదో బక్ పక్కంటుంటాడని ఊరుకొని కూర్చుంటే అన్నాడు. ఏతద్బ్రూహి మహాన్ కామో, పట్టుదలతన్నాడు, చెప్పాల్సిందే, నాకు చాలా కోరికగా ఉంది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మహ్యం శుశ్రూషవే పితే పిత, తండ్రి నాన్న మాకు చెప్పు, శుశ్రూషవే పిత, నాకు చాలా వినాలని ఉంది, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకెవరిని అడగత్తలా, మిమ్మల్ని అడుగుతున్నాను. నహి గోపయన్ హి సాధునాం, ఇప్పుడు ఏదో దాచిపెట్టుకో హృదయ మనసులోనే పెట్టుకోవద్దు. సాధునాం అంటే మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హృదయంలోనే ఇది దాచిపెట్టుకోరు, చక్కగా బయట చెప్పేస్తారు. కృత్యం సర్వాత్మనామిహ, ఇది మీరు సాధువులు, ఇది నాది ఇది నీది అని అటువంటి భావన పెట్టుకోరు. అస్తి అశ్వపరం దృష్టీనాం అమిత ఉదస్త విద్విషన్. ఇప్పుడు ఈ సాధువులు ఉంటారే, వాళ్ళు తటస్థ భావనంతో ఉంటారు, వాళ్ళకి ఎటువంటి భేదభావం ఉండదు. ఇతను నా మిత్రుడు, ఇతను నా శత్రువు, ఇతను తటస్థంగా ఉంటాము, వెళతేం లే, మనకి ఏం పనికిరాదు, అందరినీ సమభావంతో చూస్తారు. నువ్వు ఇట్లా మీరు ఇట్లా చెవటం మంచిది కాదు, ఇట్లా మౌన వ్రతం ధరించుకో మంచిది కాదు, నేనేదో చిన్న పిల్లవాడు అనుకుని మీరు ఏదో ఏదో చెబుతుంటాడని నన్ను నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు నాకు మహాన్ కామన్, నాకు చాలా కోరికగా ఉంది, మీరు చెప్పవలసిందే. మీరు అనుకుంటున్నారు నాకు అంత బుద్ధి లేదేమో అని, మీ చిన్నపిల్లవాడని కాదు. ఉదాసీనోరివ్రత్ వ్రజ వర్జ్య ఆత్మవత్ సురుదుచ్చతే. ఇప్పుడున్నారనుకోండి, మనకి మనతో ఒక తటస్థ భావనంతో ఉన్నారు అంటే మన మిత్రులు కాదు, శత్రులు కాదు. అటువంటి వాళ్లతో మనం ఒక మన శత్రువు అని అనుకుని అతన్ని వదిలేసి మాట్లాడకుండా ఉండొచ్చు. లేకపోతే మిత్రులున్నారే, ఆత్మవత్ సురుదుచ్చతే, మిత్రుల్ని మనలాగా అంటే మన సమానంగా అనుకోని వాళ్లతో మన హృదయంలో ఉండే మాటలని చెప్పాలి. ఈ శాస్త్రాలు ఇట్లా చెప్పబడుతున్నాయి అంటే నందమారదని అంటారు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు సాధునామన్నావు కదా, మేము సాధువులు కావు, ఈ గృహస్థులు. గృహస్థుల్లో మనసులో అట్లాగే ఉంటుంది, బయట ఒక మాట లోపల ఒక మనసులో ఏదో ఉంటుంది, అట్లా చేస్తూ ఉంటాం. అంటే కృష్ణుడు అన్నాడంట, మీరు గృహస్థులైనా చూడండి, నేను ఎవరు కాదు, బయటివాడిని కాదు, మీ ఇంటివాడినిగా. ఇంటి వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్లకు కూడా ఏదో రహస్యాన్ని మనసులో పెట్టుకుని చెప్పకుండా ఉంటే అది మంచిది కాదు అని కృష్ణుడు చెబుతాడు. చెప్పంగానే జ్ఞాత్వా అజ్ఞాతత్వ జ్ఞాత్వా అజానత్వా చ కర్మాణి జనోయం అనుతిష్ఠతి. ఎవరోతే కర్మాణి, ఎన్నెన్నో పనులు చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు? ఏది అర్థం కాకుండా ఏదో చేయటాన్ని చేస్తూ ఉంటారు. వాళ్లకి ఎటువంటి సిద్ధి ప్రాప్తించదు. అందుకని నేను అనుకుంటున్నాను, మీరేదో చేస్తున్నారే, ఆ చేసే వెనక ఎందుకు చేస్తున్నారు కారణమంతా తెలుసుకోవాలి. ఏ ఎందుకు చేస్తున్నారో అది తెలియకుండా చేస్తే ఆ చేసిన పనికి ఫలం దొరకదు. నేను అనుకుంటున్నాను ఏమంటే, మీరు ఏదో చేస్తున్నారేమో, నిజంగా చెప్పండి, తత్ర తావత్ క్రియాయోగో, ఇదేమన్నా కర్మకాండ క్రియ భవతాం కిం విచారిత, మీరు ఏం ఆలోచిస్తున్నారు దీని గురించి? అథవా లౌకిక తమ్మే, ఇది ఈ లౌకిక ఏదో మన పూర్వీకులు చేశారు కదా, దాన్ని మీరు చేస్తున్నారా, దానికి ఏమైనా ఉద్దేశం ఉందా? పృచ్చిత సాధు సాధు బన్యతాం, మీరు ఇది నాకు చెప్పండి, ఎందుకంటే నాకు చాలా కోరికగా ఉన్నది, నాకు క్లియర్గా చెప్పండి. ఏదో నచ్చ చెప్పడానికి ఏదో చిన్న చిన్న మాటలు చెప్పేసి నన్ను అట్లా ఈ నా నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం జాగ్రత్తగా చక్కగా ఇవ్వండి అని అడిగాడు. అడగానే నందమారి అనుకున్నాడు, ఈ పిల్లవాడు పెద్దవాడైపోయాడు, నేను నన్ను వదలట్లేదు, ఏదో ఏదో చెప్పాలి అన్నాడు. ఏం చెప్పాడు నందమహారాజు? పర్జన్యో భగవాన్ ఇంద్ర, ఇంద్రుడు ఉన్నాడు కదా, మనకి వర్షాలు ఇస్తాడు, పర్జన్యం అంటే వర్షాలు ఇస్తాడు. మేఘాహ తస్యాత్మమూర్తయ, ఈ మేఘాలున్నాయే, ఈ మబ్బులు, ఈ మబ్బులు ఎవరూ కాదు, ఈ మబ్బులకి అధిష్ఠాత దేవుడు. ఈ మబ్బులు ఇంద్రుడి యొక్క ప్రతినిధిగా ఉన్నాయి. అంటే ఈ మబ్బులు ఇంద్రుడు ఎక్కడ చెబితే అక్కడికి వెళ్తాయి. ఈ మబ్బులు వల్ల వర్షాలు కురుస్తాయి. తేబి వర్షంతి భూతానాం ప్రీణయన్ జీవనం పయః, దీనివల్ల ఈ మబ్బుల వలన వర్షాలు కురుస్తాయి, వర్షాల వలన మన జీవితాలన్నీ సుఖపడిపోతాయి, ప్రీణయన్ మన సంతృష్టి కలుగుతాయి. మాకే కాదు, ప్రతి ఒక్క జీవులకు కూడా ఆధారం ఏమిటి? వర్షాలు. వర్షాలు కురిస్తే చక్కగా ఆయక బతకవచ్చు, పంటలు పండుతాయి. అందుకని తమ్ తాత వయం అన్యేచ, తాత ఏ కృష్ణ చాలా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మేము ఇప్పుడు వార్ముచం పతిమీశ్వరం, ఈ ద్రవ్యాలన్నీ మనం ఏం ఎందుకు ఏకత్రం చేశామంటే ఇంద్రుణ్ణి పూజించటానికి యజంతే కర్తవ్యః నరాః. ఇది మనదే కాదు, ప్రతి ఒక్కల కర్తవ్యం ఇది. ఇంద్రుణ్ణి పూజించడం మన కర్తవ్యం, మన సాంప్రదాయం. ఎందుకంటే ఇంద్రుడు కురిసిన వర్షాల వలన మనకి పంటలు పండుతాయి. ఆ పంటల వల్ల మనం జీవికాన్ని మనం మనకి మన జీవితం కొనసాగుతుంది. త్రివర్గ ఫలహేతవ అంటే ఇంద్రుడి యొక్క యాగం చేస్తే త్రివర్గ ధర్మ అర్థ కామ ఈ మూడింటిని మనం సాధించగలం. పురుషం పురుష కారణం పర్జన్య ఫలభావన. ఈ పురుష కారకుడు ఇంద్రుడు, అందుకని ఈ యజ్ఞం చేయటం వల్ల మనకి సుఖ సమృద్ధి కలుగుతుంది. అందుకని యా ఏనం విశుద్ధే ధర్మం, ఎవరైతే ఈ ధర్మాన్ని గనక త్యాగం చేస్తారో పరంపరాగతం నరః. ఈ ధర్మం ఇక్కడి నుంచి మొదలు మన తాతగారు ముత్తాతగారు ఆయన తాతగారు ముత్తాతగారు ఎంతో మన పరంపరాగతంగా వచ్చింది, పరంపరాగతంగా వచ్చింది ఈ యజ్ఞాలు చేస్తున్నాం. కస్మా ద్వేషస్తి భయా లోభాత్, ద్వేషంతో ద్వేషం వల్ల ఇంద్రుడికి ఎందుకు చేయాలి అనే ద్వేషంతో ఇది మనం త్యాగం చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క యజ్ఞ చేయటం వల్ల మనకి శుభం కలుగుతుంది. సవై నాప్నోతి శోభనం, అంటే ఈ యజ్ఞాన్ని మనం ఇంద్రుడితో ద్వేషించి లోభం వల్ల ఎందుకు యజ్ఞం చేయాలి అని అనుకుని ఇంద్రుడికి యజ్ఞాన్ని కనుక చేయకపోతే సవై నాప్నోతి శోభనం, మనకి మన జీవితానికి శోభనం సుఖం ఉండదు, స్వస్తి ఉండదు అని చెప్పారు నందమారి. ఇట్లా చెప్పంగానే సుఖదేవి గోస్వామి అంటారు, వాచో నిశమ్య నందస్య. కృష్ణుడు నందమహారాజు యొక్క మాటలు విని తతాన్యేషాం రజోకసాం ఇంద్రాయ మన్యుం జనయన్ వితరం ప్రాహ కేశవ. వితరం ప్రాహ కేశవ, కేశవుడు కృష్ణుడు అతని తండ్రితో మాట్లాడాడు, మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు, ఎందుకు మాట్లాడడం మొదలుపెట్టాడు, ఇంద్రాయ మన్యుం జనయన్. ఈ కృష్ణుడు చూడండి అంత బుద్ధిమంతుడు, ఏం ఎందుకు చేశాడండి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే ఇంద్రాయ మన్యుం జనయన్, ఇంద్రుడిలో మన్యుం అంటే ఈర్ష్యని ఉత్పన్నించడానికి కృష్ణుడు ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే ఎవరో ఒక పెద్ద పోస్టు అధికారిగా ఉన్నాడు, దానివల్ల ఎంతో అహంకారం ఉంది. అహంకారాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి, మొట్టమొదట అహంకారాన్ని ఇంకా పెంచాలి. అహంకారాన్ని పెంచేది ఏమిటి అంటే ఈర్ష ద్వేష. ఆ ఈర్ష ద్వేష ఏం చేస్తుంటే అహంకారాన్ని ఇంకా పెంచుతుంది, అహంకారం డంబంగా మారిపోతుంది. ఎవరో చాలా గర్వం ఉన్నాను, ఆ గర్వాన్ని డంబంగా మార్చాలి. అంటే అహంకారంకి రెండు రకాలు, ఒకటి గర్వం ఇంకొకటి డంబం. డంబో దర్పాభిమానస్య అన్నారు ఆసుర సంపదిలో, దంభ దర్ప. దర్ప అంటే గర్వం, అంటే నేను చాలా బుద్ధిమంతుడిని, నిజంగా బుద్ధిమంతుడే బుద్ధిమంతుడు, నేను చాలా గొప్పవాడిని, ఇదేమిటి గర్వం. దంభం ఏంటి, ఏమిటి వాడికి బ్యాంకులో 100 రూపాయలు కూడా లేదు, అయినా ఏంటంటాడు నా అంటే గొప్పవాడి ఈ ప్రపంచంలో లేడు, చాలా గొప్పవాడిని, కోటీశ్వరుని అనుకుంటాడు. వాడి 100 రూపాయలు కూడా బ్యాంకులో లేదు, అంటే లేకుండా లేని వస్తువు మీద గర్వించడాన్ని డంబం అన్నారు. ఉన్న వస్తువు మీద గర్వించడం ఉందే అది అహంకారం, లేకపోతే దాన్ని మన్యు దాన్ని డంబో దర్ప అన్నారు. ఇప్పుడు ఇంద్రుడు చాలా ఆయనకు గర్వంగా ఉన్నది, ఆ గర్వాన్ని నుంచి తగ్గించాలి అంటే, గర్వాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆయనలో ఒక ఈర్ష భావనాన్ని దాన్ని పెంపొందించాలి. తర్వాత ఆ గర్వం ఉంది అది పోతుంది. ఎట్లాగంటే విషం విషాన్నే తీసేస్తుంది. ఎవరికో చాలా విషం ఉందనుకోండి, విష కింద అనుకోండి, ఏం చేయాలి, ఆ విషాన్ని తగ్గించాలని ఏం చేయాలి, విషాన్ని ఇంకొక విషం ఇవ్వాలి. అందుకని కృష్ణుడు అనుకున్నాడు ఈ యొక్క ఇంద్రుడిలో ఉండే ఆ గర్వాన్ని తగ్గించాలి అంటే ఆ డంభం అనే పరిస్థితికి రావాలి. ఆ డంభాన్ని కనుక రావాలి అంటే ఏం చేయాలి, అతనిలో మన్యుని పెంచాలి, ఈర్ష్యని పెంచాలి. ఆ ఈర్ష్యని పెంచడానికి వాచో నిశమ్య నందస్య తస్యానేతేషాం వజోకసాం నందస్య నందమహారాజు మిగతా వాళ్ళందరూ నందమహారాజు అన్నతమ్ములు ఉన్నారే వాళ్లతో మిగతా గోపులతో ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడటం మొదలుపెట్టాడు? కృష్ణుడు అన్నాడు, ఏమన్నాడు? కర్మణా జాయతే జంతువు అన్నాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు కర్మ మీమాంస అనే దర్శన శాస్త్రం ఉంది, పూర్వమీమాంస అనే దర్శన శాస్త్ర ఆధారంతో చెబుతున్నాడు. అంటే అది శైనే సిద్ధాంతం కాదు. కృష్ణుడు అనుకున్నాడు, నందమహారాజుకి ఈ మాట నచ్చ చెప్పటానికి ఇంద్రుడికి పూజ చేయటం అవసరం లేదు అని ఆ చెప్పటానికి వైష్ణవ సిద్ధాంతం ఎందుకులే, ఈ కర్మమీమాంస సాంఖ్య ఈ సిద్ధాంతం చాలే అని కర్మమీమాంసం సిద్ధాంతం చెబుతున్నాడు. కర్మణా జాయతే జంతు అన్నారు. అంటే మనం అందరం జన్మించాం, ఎందుకు జన్మించాం? ఆ కర్మల వల్ల జన్మించాం. తర్వాత కర్మేణే ప్రళీయంతే, అంటే మన మృత్యు కూడా ఎవరి చేతులు లేదు, కర్మల చేతిలో ఉంది. ఎవరో వచ్చి మనం చంపగలడా? ఎవరో వచ్చి మనం జీవించగలడా? మన కర్మలు మనం జీవిస్తాం, పుడతాం, మన కర్మలు మన శరీరాన్ని త్యాగం చేస్తాం. సుఖం దుఃఖం భయం క్షేమం కర్మేణే అభిపద్యతే, మన జీవితంలో సుఖం ఎవరు ఇవ్వలేరు, దుఃఖం ఎవరు ఇవ్వలేరు, భయం ఎవరు ఇవ్వలేరు, ఇవన్నీ కర్మల వల్లనే. కొంతమందికి చాలా సుఖాలు ఏ ప్రయత్నం లేకుండా వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? కర్మల వల్ల. ఎవరికో ఎంతో దుఃఖాలున్నాయి. కోటీశ్వరుడు దుఃఖాలు మునిగిపోతున్నాడు కర్మల వల్ల. కోటీశ్వరుడైనా దుఃఖాల్లో ఉన్నాడు. అంటే సుఖం దుఃఖం భయం, భయం అన్నదే ఎవరు మమ్మల్ని భయపడలేరు. ఎంతో పెద్ద భయానకమైన పరిస్థితి వచ్చినా కొంతమంది భయపడరు. అదే ఏ అంత చక్కని పరిస్థితి ఉన్నా ఎటువంటి సమస్య ఎటువంటి బాధ లేకుండా కొంతమంది భయపడతారు. అంటే ఏమిటి? ఇవన్నీ కర్మలు వస్తాయి. అస్తి చేద్ ఈశ్వర కశ్చిత్ ఫలరూపి అన్య కారణం అన్నాడు. అంటే అన్ని కర్మల వల్లనే. ఎవరో చెప్పచ్చు అన్ని కర్మలు అంటే కర్మనిచ్చేవాడు ఈశ్వరుడు ఉన్నాడైనా ఆ కర్మల పైనుంచి అట్లాగే డైరెక్ట్గా వచ్చేస్తాయా? కర్మలు ఇచ్చేవాడు ఎవరున్నాడుగా? ఈశ్వరుడు ఉన్నాడుగా. ఆ దేవతల వల్ల మన కర్మలు వస్తాయి అన్నాడు. అస్తి చేద్ ఈశ్వర కశ్చిత్, అంటే ఏదో అనుకున్నారనుకోండి, భగవంతుడు ఉన్నాడు, ఏదో దేవత ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఎవరో ఉన్నారనుకోండి, ఫలరూపి అన్య కారణం. అవే ఏమిటి? ఆ ఫలరూపి అంటే మనం చేసినందువలన ఆ ఈశ్వరుడు ఎవరో ఉన్నా ఆ ఫలం ఇవ్వవలసిందే. అంటే ఏమిటి? కర్తారం భజతే స్యోపి నహి అకర్తు ప్రభురి సా. అంటే కర్తారం, కర్మలు చేసేవాడున్నాడే, ఆ కర్మలు చేసిన వాడు అసలైన ఈశ్వరుడు. ఎందుకు? అతను ఒక కర్మ చేశాడు కాబట్టి ఈశ్వరుడు బాధ్యుడైపోతాడు, బంధనంలో పడిపోతాడు ఆ కర్మఫలాన్ని ఇవ్వటానికి. కొంతమంది అంటారు కదా, ఏమంటారు? మంచి పని చేస్తే మంచిది అవుతుంది, భగవంతుడు మంచిది ఇస్తాడు, మీరు మంచి పని చేస్తే మంచిది వాళ్ళని రూల్ ఏమైనా ఉందా? ఈ కర్మమీమాంసం ఏమిటంటే ఈ కర్మకి ఆధీనుడుగా ఉంటాడంట ఈశ్వరుడు. అంటే మీరు చేసిన కర్మల వల్ల ఆ ఈశ్వరుడు కూడా బంధింపబడతాడంట. అది ఆ మీమాంస అని చెబుతున్నాడు. అందుకని ఎటువంటి ఈశ్వరుడు ఎవరు లేరు, మీరు ఎటువంటి ఏది బాధపడక్కర్లేదు. మీరు గనక యజ్ఞ చేయబోతే ఇంద్రుడు వర్షాలు కురవటం మానేస్తాడేమో, దాని గురించి భయపడక్కర్లా. మీ సుఖం ఉంటే ఇంద్రుడు ఇవ్వాల్సి వచ్చింది, ఇస్తాడు. దుఃఖం ఉంటే దుఃఖం వస్తుంది. ఇంద్రుడా చంద్రుడా ఏ భగవంతుడు ఏమి చేయలేదు. మీ కర్మల్లో కనుక ఉంటే ఆ కర్మల అనుసారంగా మీకు సుఖ దుఃఖాలు వస్తాయి. కిమింద్రేణేహభూతానాం స్వసకర్మణానువృతాం. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కర్మలు చేయాల్సిందే, చేయకుండా ఉండలేరు. అందుకని మీరు ఇంద్రుడికి పూజ చేసినా చేయకపోయినా ఇంద్రుడు అతని పని చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, ఎన్నో చోట్ల ఇంద్రుడికి ఎవరు పూజ చేయట్లేదు. చేయకపోయినా వర్షాలు కురుస్తున్నాయి అక్కడ, చేయకపోయినా వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ. మీరు చేస్తున్న కొన్ని చోట్ల వర్షాలు కూడా అట్లా. అంటే ఏమిటి? అతని పని ఆయన చేస్తాడు, స్వభావ రకంగా చేస్తాడు. అందుకని స్వభావ విహితం నృణాం, ప్రతి ఒక్కళ్ళు స్వభావానికి అనుకూలంగానే పనులు చేస్తారు. అందుకని ఇంద్రుడు మీరు పూజ చేసినా చేయకపోయినా ఆయన స్వభావం వర్షాలు కురవటం కురిపిస్తాడు. అందుకని మీరే ఇంద్రుడికి పూజ చేయక్కర్లా. అదే కాదు స్వభావతంత్రోహీ జన స్వభావమనువర్తతే స్వభావస్థం ఇదం సర్వం స దేవాసురమానుషం. దేవతలు, రాక్షసులు, మనుష్యులు అందరూ ఈ స్వభావం ఉందే దానికి అనుకూలంగానే అందరూ పనిచేస్తున్నారు. అందుకని మీకు ఎటువంటి దేవతల్ని పూజ చెయ్యనవసరం లేదు. అదే కాకుండా దేహాన్ ఉచ్చావచాన్ జంతు ప్రాప్యోశ్రుత కర్మణ శత్రుర్మిత్రం ఉదాసీన కర్మేణైవ గురురీశ్వర. కర్మే గురు, కర్మే భగవంతుడు. అందుకని మీరు ఎటువంటి దాన్ని పట్టించుకోకర్లా. ఆ కర్మన వలన ఈ ప్రపంచంలో ఎవరో ఎక్కుతా ఎగువ అవస్థలో ఉంటారు, ఇంకెవరో దిగువ అవస్థలో ఉంటారు. అందుకని మీరు ఈ పూజ చేసిన అందువలన మేము సుఖపడతాము, ఇంద్రుడు ప్రసన్నించడం వలన మనం సుఖపడతాము అనే ఆ భ్రాంతి నుంచి మీరు బయటపడండి. తస్మాత్ సంపూజయేత్ కర్మ. అందుకని మీరేం చేయాలి, చెయ్యాలంటే మీరు కర్మ చేసుకోండి. సంపూజయేత్ కర్మ స్వభావస్థస కర్మకృత్ అంజసా ఏన వర్తేయ తదేవాస్య హి దైవతం. నిజంగా చెప్పాలి అంటే మన కర్మహే కర్మహి ఈ మన దేవత. దానికోసం మీరు సపరేట్ గా ఏ దేవతల్ని పూజ చేయకర్లా అని కృష్ణుడు చెప్పాడు. ఇంకో మాట చెబుతాడు, ఇంకొక శాస్త్రాన్ని అంటే ఈ సాంఖ్య దర్శనాన్ని సాంఖ్య సూత్రాలు ఆధారపడి నాస్తిక సాంఖ్య సూత్రాల ఆధారంతో కృష్ణుడు చెబుతాడు. ఏం చెబుతాడు, ఇప్పుడు మనం చూసాం కదా ఈ ప్రపంచంలో అన్ని ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి, దానికి ఒక ఈశ్వరుడు ఉన్నాడు అని ఏం అక్కర్లా. మీరు చూడండి, సూర్యుడు ఉదయపోతున్నాడు, మీరు పూజ చేశారని సూర్యుడు ఉదయించాడా, అవట్లేదు కదా. ఆటోమేటిక్ అవుతూ ఉంటాయి ప్రపంచంలో. ఈ ప్రకృతి ఉన్నదే, ఆ ప్రకృతియే భగవంతుడు. అందుకని మీరు ఎటువంటి దేవతకి పూజ చేయక్కర్లేదు. నిజంగా పూజ చెయ్యాలి అనుకున్నారనుకోండి, ఎవరిని పూజ చేయాలి అంటే వర్తతే బ్రాహ్మణ విప్రో, బ్రాహ్మణులను పూజించండి. రాజన్యో రక్షసా భువః, ఎందుకంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళు వాళ్ళు కర్మలనుసారంగా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్షితి వాణిజ్య గోరక్ష క్షుదితం తుర్యం ముచ్చతే. ఈ శూద్రుల యొక్క కార్యం ఏమిటి, ఈ నాలుగు ఈ ముగ్గురు ఈ మూడు వర్ణాలు ఉన్నాయే వాళ్ళకి సేవ చేయటం. వార్తా చతుర్విధ తత్ర వయం గో వృత్తయా నిశం. మనం ఉన్నామే, మనం ఎవరు, వైశ్యులు. ఇప్పుడు వాణిజ్యం, వైశ్యులకి నాలుగు కార్యాలు ఉన్నాయంట. ఏమిటా కార్యాలు, ఒకటి వాణిజ్యం, గోరక్ష, కృషి, తర్వాత ఈ యొక్క ధన సొమ్ముని డబ్బుల్ని ఒక ఇది దాన్ని ఏమంటారు లోన్ అప్పుగా ఇవ్వటం, అది వైశ్యుల కర్తవ్యం. మనం గోరక్ష గోల్ని చూసుకుంటున్నాము, అందుకని ఇది మన కర్తవ్యం. సత్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్తి అంతహేతవ. ఇప్పుడు చూడండి, సత్వ రజస్తమ ఈ మూడు గుణాల వల్లే ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. రజస్యోత్పత్తితే విశ్వం, రజగుణం వల్లే అవుతుంది ఉత్పత్తి, ఈ విశ్వాన్ని సృష్టించాం. అన్యోన్యం వివిధం జగత్, ఈ ప్యాషన్ అంటే రజగుణం వల్ల ఈ ప్రపంచం అంతా ఉత్పత్తి అవుతుంది. అదే అన్యోన్యం విదితం జగత్ అంటే పురుష ప్రకృతి ఈ రెండు అన్యోన్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తే దగ్గరికి సృష్టి జరిగిపోతుంది. దానికోసం ఒక సపరేట్ సృష్టికర్త అని ఎవరు లేరు, పాలించి ఎవరు ఉంటే ఎవరు లేరు. రజగుణం వల్ల సృష్టి, సత్వగుణం వల్ల పాలన, తమగుణం వల్ల ఈ ఆటోమేటిక్ గా అన్ని నాశనం అయిపోతాయి. అందుకని ఈ మేఘాలు వస్తున్నాయి ఇంద్రుడి వలన రావట్లా, ఈ మేఘాల యొక్క సృష్టి దేనివల్ల, రజగుణం వల్ల. అందుకని ఈ రజగుణం వల్ల ఈ మేఘాలు వస్తున్నాయి కానీ ఇంద్రుడి వలన రావట్లేదు. దాని గురించి మీరు ఎటువంటి బాధపడక్కర్లేదు. పురోజనాత్పద న గ్రామ న గృహ వయం వనౌకస తాత నిత్యం వనం శైల నివాసిన. మనం ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కడుంటాము, వనం శైల నివాసిన. మనం కొన్నిసార్లు వనంలో ఉంటాం, కొన్నిసార్లు కొండల్లో ఉంటాం. అంటే కృష్ణుడు ఆ గోప జాతి ఎటువంటిది అంటే వైశ్య వర్గంలో దానిలో కూడా లోయెస్ట్ వర్గంలో వాళ్లకు ఒక చోటు మేము ఉంటాము అనేటువంటి ఇల్లు ఉండేది కాదు. మనం అంటామే లంబాడి అంటామే, ఈ లంబాడి ట్రైబ్స్ అటువంటి వాళ్ళు ఇల్లు. ఒక చోట ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉందా ఇది మా గ్రామం అని చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు, నచ్చితే ఉంటారు, లేకపోతే ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, గోకుల్ నుంచి నందగామకి వెళ్ళటానికి వాళ్ళకి 6 నెలలు పట్టింది. అక్కడి నుంచి ఒక చోటు ఉన్నారు, ఒక నెల ఒక చోటు ఉన్నారు, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళారు, ఒక్కొక్క నెల ఉన్నారు, తర్వాత కొండ మీద వెళ్ళుకున్నారు. అంటే అటువంటి వాళ్ళ మనం వన శైల నివాసిన. అందుకని మనం దేని మీద నిర్భరపడి ఉన్నామంటే వనాల మీద, శైల అంటే పర్వతాల మీద, ఇంకోటి మనం గోవుల మీద మన జీవితం ఆధారపడి ఉన్నది. అందుకని తస్మాత్ గవాం బ్రాహ్మణానాం అద్రేశ్చాభ్యతాం మకః. మనం ఏం చేయాలి, యజ్ఞం చెయ్యాలి అంటే వీళ్ళ ముగ్గురికి ఆరాధన చేయండి. ఎవరికి? తస్మాత్ గవాన్ గోవులకి, తర్వాత బ్రాహ్మణానాం బ్రాహ్మణులకి, మూడోది ఆద్రేహే అంటే గోవర్ధనకి. ఈ మన ఇంద్రుడికి ఏదైతే మీరు ఏ సామాగ్రి అన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ ఏర్పాటుతోనే మీరు ఈ ముగ్గురికి పూజ చేయండి. యజ్ఞయాగాలు ఏది చేయాలన్నా ఈ గోవర్ధనకి చేయండి అని కృష్ణుడు చెప్పాడు. చెప్పి అప్పుడే నందమహారాజ్ నచ్చ చెప్పేశాడు. తర్వాత పచ్చంతం వివిధా పాక, తర్వాత ఏం చేయండి, వివిధా పాక ఎన్నెన్నో పిండి వంటలు ఉన్నాయండి, రకరకాలైన కూరగాయలు, రకరకాలైన అన్నాలు, చపాతీలు, అది ఇది ఎన్ని అన్ని వండి ఏం చేయండి, మీరు పాలతో చేసిన ఎన్నెన్నో ప్రొడక్ట్స్ అన్ని మీరు ఈ యజ్ఞయాగాల్లో ఈ గోవర్ధనానికి అర్పించండి. ఉయంతం మనగా సమ్యక్ బ్రాహ్మణై బ్రహ్మవాదిభి అన్నం బహుగుణాంతేభ్యో దేయం ఓ ధేను దక్షిణా. మొట్టమొదటి ఏం చేయాలి, బ్రాహ్మణులకి భోజనం పెట్టండి. ఆ తర్వాత వాళ్ళందరికీ చాలా చక్కగా దక్షిణ, దక్షిణ అంటే మీరు భోజనం తర్వాత దక్షిణ పెట్టండి వాళ్ళందరికీ. తర్వాత ఏం చేయాలి, మీరు గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేయండి. దానం చేసిన తర్వాత అన్నేభ్య చాసవ చండాలాహ, చండాలకి ఈ కుక్కలకి, కుక్క మాంసం తినేవాళ్ళకి, ప్రతి ఒక్క రకాల రకరకాలు ఎటువంటి వర్గాలు వచ్చినా అందరికీ చక్కగా మీరు ఏం చేయండి, భోజనం పెట్టండి. అంటే గోవులకి చాలా చక్కగా మీరు గడ్డిని పెట్టండి. తర్వాత ఏం చేయండి, ఈ గోవర్ధనానికి ఈ సంతుష్టి అవ్వేలా అయ్యేలాగా ఎన్ని భోగాలు అవుతే అన్ని భోగాలు గోవర్ధనకి అర్పించండి. అంటే అన్నకూట ఫెస్టివల్ మీరు చేయండి అన్నారు. తర్వాత కృష్ణుడే ఉన్నాడు, స్వలంకృతాః భుక్ష్వంతః, అందరూ చక్కగా భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి, స్వలంకృతాః చక్కగా డ్రెస్ చేసుకోండి, అలంకారం చేసుకోండి, చేసి మీ యొక్క శరీరాల్లో చందన లేపనం చేసుకుంటూ గౌల్ని ముందు ఆవుల్ని ముందు పెట్టుకుంటూ బ్రాహ్మణులతో పాటు ఈ యొక్క గోవర్ధన పరిక్రమ గోవర్ధనాన్ని మనం పరిక్రమ చేయాలి అని కృష్ణుడు చెప్పాడు. అంటే ఒక విధంగా కృష్ణుడు ఈ గోవర్ధన పరిక్రమ గోవర్ధన పూజతో విశ్వానికి అందరికీ ఏం మాట చెబుతున్నాడంటే, దేవతారాధన అవసరం లేదు, దేవతలకి పూజ చేయటం అవసరం లేదు. ఏం చేయాలి, పూజ చేయాలంటే ఆవుల్ని పూజ చేయండి, బ్రాహ్మణుల్ని పూజ చేయండి, ఈ గోవర్ధనని పూజ చేయండి. ఎందుకు అంటే ఆవుల యొక్క పూజ ఉన్నదే ఆవు గోరక్ష, దీనివల్ల బ్రాహ్మణుల యొక్క రక్ష కలుగుతుంది. ఈ బ్రాహ్మణులను కనుక రక్షిస్తే ఏమవుతుంది, ప్రపంచం రక్షించినట్టే. రక్ష అనేది ఉన్నదే, అది ఏదో డబ్బులతో లేకపోతే ఇంకేదో సాధనంతో కాదు, అది కేవలం ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచార ప్రసారం ద్వారానే అవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు ఎంత ప్రచారం చేస్తారో అంత రక్ష మనం ఇచ్చినట్టు. మనం ఏదనుకుంటాం, మన పిల్లలను రక్షించాలి, రక్షించాలి, చూసుకోవాలి, పెద్దలు చేయాలి, అది చేయాలనుకో, కాపాడుకోవాలనుకుంటాం. ఎట్లా కాపాడుకోవటం, ఆధ్యాత్మిక జ్ఞానం కనుక ఇవ్వకపోతే, ఈ యొక్క గీతాభాగవత జ్ఞానం కనుక ఇవ్వకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎట్లా వాళ్ళు రక్షించగలరా? మీరు ఎంత పెద్దవాళ్ళు ఎంత చక్కగా స్కూల్కి కాలేజ్ పంపించినా ఏమవుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం వలన వాళ్ళందరూ మాయలు నానా రకాలైన కష్టాలు పడుతున్నారు, నానా రకాల పాపాలు చేస్తూ ఉంటారు, ఆ పాపాల వల్ల కష్టాలు పడుతుంటారు. అది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కనుక ఇస్తే మీరు ఆ మాయ ప్రభావం నుంచి మీరు వాళ్ళని రక్షించాలి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వాలి. దానికోసం ఎవరు కావాలి? బ్రాహ్మణులు కావాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచార ప్రసారం చేయాలంటే సాత్వికత ఉండాలి. ఆ సాత్వికత ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవు నుంచే వస్తుంది. ఏ ప్రాణి నుంచి ఆ సాత్వికత రాదు, కేవలం ఆవుల ద్వారానే వస్తుంది. ఆవులు మనకి, గోవులు మనకి పాలు ఇచ్చినప్పుడు ఆ పాలు త్రాగితే మన జీవితంలో సాత్వికత ఉంటుంది. ఆ పాలు వలన ఆ పాలని తోడేసి పెరుగు, ఆ పెరుగు నుంచి వెలిగితే వచ్చిన ఆ వెన్నె నుంచి నెయ్యి చేస్తామే, ఆ నెయ్యి ఉన్నదే. ఆ నేతి వలన మనం యజ్ఞయాగాలు చేయొచ్చు. అది మనం స్వీకరించడం వలన మన బుద్ధి చాలా సూక్ష్మంగా అవుతుంది. దానివల్ల ఈ యొక్క వేదాలు, శాస్త్రాలు, శ్లోకాలు అవన్నీ మనం నేర్చుకోవచ్చు, దాన్ని సూక్ష్మం అర్థం చేసుకోవచ్చు, దాన్ని మనం మనసులో చాలా కంఠస్థం చేయొచ్చు, మన మెమరీ మేధాశక్తి పెరుగుతుంది. అది కనుక లేకపోతే, మీరు కొంతమంది చాలా మేధావులు ఉంటారు, అయినా వాళ్ళ మేధావు తత్వం ఉన్నదే, శాస్త్రాల్ని అర్థం చేసుకునే ఆ క్షమత లేదు. ఈ మధ్య ఏదో సైంటిస్ట్ పెద్ద పెద్ద మేధావులు అవుతున్నారు, అయినా ఏమిటి, వాళ్ళ గీతా భాగవతం వినిపించు వాళ్ళకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? వాళ్ళ బుద్ధి ఎటువంటి తమో గుణంలో ఉంది. చాలా బుద్ధిమంతుడే ఆయన, తమో గుణంలో ఉండే బుద్ధి. ఈ సాత్విక బుద్ధి కావాలి అంటే ఏం చేయాలి? ఈ ఆవు పాలు తాగాలి, ఆవు నెయ్యిని మనం యూస్ చేయాలి. ఇప్పుడు ఆవు గురించి చెవటం మొదలు పెడితే ఇవాళ మీకు ఇంటికి వెళ్లే భాగ్యం లేదేమో, కానీ ఏదో ఆవు గురించి కొంచెం సంక్షిప్తంగా చెబుతాను. జస్ట్ లిటిల్ బిట్ చెప్పాలి. ఈ ఆవు మనం ఈ మధ్య ఏమైందంటే, దేని పడితే దాన్ని ఆవు అంటున్నాం కాదు. ఏమైందంటే, కృష్ణుడు జన్మించంగానే ఎవరొచ్చింది? పూతన వచ్చింది కృష్ణుని చంపడానికి. అట్లాగే ఆవు రూపంలో ఒక పంది వచ్చిందంట, దాని పేరు అంటే హోల్స్టైన్ జెర్సీ. మీకు ప్యాకెట్ పాలు దొరుకుతున్నాయే, దాని మీద రాసుంటుంది పాలు, ప్యాకెట్ పాలు, ఆవు పాలు రాసుంటుంది. అది పంది పాలు, ఆవు పాలు కాదు. అది ఏదో మన టెంపుల్లో కూడా తెప్పించుకుంటుంటాయి ప్యాకెట్ పాలు, కానీ అది ఆవు పాలు కానే కాదు, అది పంది పాలు. ఎందుకంటే అమెరికాలో పని చేశారు వాళ్ళు. ఏం చేశారంటే, ఇప్పుడు చూశారు ఒక ఆవు ఉంది, 4 లీటర్లు ఇస్తుందేమో, 2 లీటర్లు ఇస్తుంది ఆవు. ఎందుకు? ఆ ఆవులో ఉండే తత్వం ఉన్నదే, జీన్స్ ఉన్నది, డిఎన్ఏ ఉన్నదే, అది తీశారు. అది తీసి వాళ్ళు అనుకున్నారు ఆ పంది ఒకసారి ఎన్నో పిల్లలకు ఒకసారి జన్మిచ్చేస్తుంది, ఎంతమంది బిడ్డల్ని కంటే అంత పాలు పెరుగుతుంది కదా. ఆ పంది ఒకసారి 4 పందులకి 10 పందులకి జన్మిచ్చేస్తుంది. దానివల్ల ఆ పందిలో పాలు పెరిగే, పాలునిచ్చే కెపాసిటీ ఎక్కువ. ఏం చేశారు? ఆ పందిలో ఉండే తత్వాన్ని తీశారు, ఆవులో ఉండే తత్వాన్ని, ఆ రెండింటిని కలిపేశారు. కలిపేసి ఒక జెర్సీ ఆవు అని తయారు చేశారు. దాని మొహం చూస్తే పందిలాగా ఉంటుంది, దానికి కొమ్ములు ఉండవు, దానికి వెనక ఈ హంప్ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు, దాన్ని భుజంలాగా గోపురం అది ఉండదు. వెనక చూస్తే, వెనక భాగం చూస్తే ఎదట్టు ఉండండి, ఇరిగిపోయిన టేబుల్లాగా ఉంటుంది. అది దాన్ని జెర్సీ అన్నాను. చూస్తే పంది అది, అది 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 ఆవు కాదు. అది ఎందుకంటే అది ఆ పంది ఏం చేస్తుంది, 20 లీటర్లు, 30 లీటర్లు ఏమిస్తుంది, విషం ఇస్తుంది. అది పాలు కాదు, అది దానివల్ల అందరికీ డయాబెటీస్. అది పెద్ద సమస్య. అంటే ఈ కలియుగంలో ఆవు పేరుతో పంది పాలు అమ్ముతున్నారు. మొట్టమొదటి ఆవు అంటే ఏంటో తెలుసుకోవాలి. పొద్దున మనం మధ్యాహ్నం పూట గోవర్ధన పూజ చేసినప్పుడు రేవతి రెండు ప్రభు గారు చెప్పారు, ఇక్కడ ఈ ప్రాంతంలో పొంగును ఆవు అంటే అది ఫేమస్ ఆవు ఒక టైంలో. ఇప్పుడంట అంత ఆవే లేదంట ఎవరి దగ్గర, కేవలం ఇస్కాన్ తిరుపతిలో ఉండంట, ఇంకెవరి దగ్గర లేవంట. పొంగునూరు లోకల్ బ్రీడు, చాలా ఫేమస్ బ్రీడు. ఒకడు పొంగునూరు పాలతోనే బాలాజీ అభిషేకం జరిగేదంట. ఇప్పుడు అక్కడ లేనే లేవు, ఆవులే లేవు, అన్ని జెర్సీ హోల్స్టైన్. ఎక్కువ ప్రొడక్షన్ కోసం మనం ఏం చేశాము, మన తల్లినే మనం సోషల్ ఎక్స్ప్లాయిటేషన్ దుర్వ్యూహం చేశాం, మన తల్లినే దుర్వ్యూహం చేశాం. చూడండి అటువంటి పరిస్థితి. ఆ తల్లినే దుర్వ్యూహం చేసినప్పుడు సాత్వికత ఎక్కడ ఉంటుంది? సాత్వికత లేదు. సాత్వికత లేకపోతే ఏముంది? ప్రపంచంతో నాశనమైందంటే. ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, ప్రపంచంతో నాశనమైందంటే. అంటే ఈ ఒక అధోగతికి వెళుతుంది ప్రపంచం, దానికి మూల కారణం ఏమిటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం. ఆ జ్ఞానాన్ని ధరించడానికి క్షమత లేకపోవటం ఎందుకు లేదు అంటే ఆవు లేకపోవడం. అందుకని టాప్ మోస్ట్ ప్రయారిటీ ప్రపంచంలో ఉంటే ఏదంటే గోరక్ష. ఇది కనుక మనం రక్షించకపోతే, గావుల్ని రక్షించకపోతే కృష్ణ భక్తి చాలా దూరం అండి. కృష్ణ భక్తి చెయ్యాలి అంటే మొట్టమొదట మనం గోభక్తులం అవ్వాలి. గోభక్తులం అవ్వకుండా కృష్ణ భక్తి అసాధ్యం. విష్ణుభక్తుడు, విష్ణుభక్తుడు ఏం చేస్తున్నావు అంటే గోరక్ష చేస్తున్నావా? చేయట్లేదు. గోవుని చూసుకుంటున్నావా? ఆవు పాలు తాగుతున్నావా? ఆవు నెయ్యిని చూసుకుంటున్నావా? ఇప్పుడు దొరికి నెయ్యి ఉంది, అది నెయ్యే కాదు. 400 రూపాయలు 300 రూపాయల కిలో నెయ్యి వస్తారండి, ఎక్కడి నుంచి వస్తుందా? 30 లీటర్ పాలుతో మనకి ఒక లీటర్ ఒక కిలో నెయ్యి వస్తుంది. ఇప్పుడు పాలు రేట్ ఎంత? 50 రూపాయలు కనీసం ఉంది. అది 30 లీటర్ చేస్తే ఎంత ఉంటుంది? 1500 రూపాయలు. ఎక్కడ దొరుకుతుంది మీకు 400 రూపాయలు? అంటే ఏమిటది? అది నెయ్యి, అది నెయ్యి కాదు, అది యానిమల్ ఫ్యాట్. అది నీకు అది ఎక్కడ ఎట్లా తయారు చేస్తారో చెబితే మీరు ఇవాళే మీ ఇంటికి వెళ్ళి ఆ నీ ఉంది మీ ఇంట్లో ఉంది అవన్నీ అది పారేస్తారు. ఏ కంపెనీదైనా పారేస్తారు. అంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. అది అటువంటిది ఆ నీది వాడుతూ ఏదో పందిపాలు వాడుతూ మనం ఎక్కడ సాత్వికత ఉంటుందా? ఈ శ్లోకాల్లో ఉండే సూక్ష్మతత్వాన్ని మనం నేర్చుకోగలమా? ఇంపాసిబుల్, నేర్చుకోలేదు. అందుకని కృష్ణుడు ఏమన్నాడు? ప్రదక్షిణ చేయండి. గో విప్రాలన పర్వతం పర్వతాన్, అంటే ఈ ముగ్గురిని మీరు పూజ చేయండి. గో బ్రాహ్మణ్య దేవాయ నమో, బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ. ఈ శ్లోకంలో ఒకవైపు బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకోవైపు ఆవులున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరు రక్షించాలి మొట్టమొదటి అంటే, ఓకే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక ఆవు ఉంది, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని రక్షించడానికి మీకు ఆపర్చునిటీ ఉంది, ఏం చేయాలి? ఎవరు రక్షించాలి? ఆవులు రక్షించాలి. ఎందుకంటే ఆవులుంటే ఇవాళ రేపో బ్రాహ్మణ సభ్యత సంస్కృతి అది మనం రక్షించగలం. ఆవులు కనుక లేకపోతే బ్రాహ్మణ సభ్యతని మనం రక్షించలేము. అందుకని ఫస్ట్ ప్రయారిటీ మన ఇప్పుడు ఏమిటి? ఈ గోరక్ష. కృష్ణుడు ఏమన్నా అంటే మనం అందరం ప్రతీక్ష చేద్దాం. ఏమన్నా ఏతం మమ మతం దాత, తాత మా తండ్రి ఇది నా యొక్క ఒపీనియన్ మతం, క్రియతాం ఎది రోచతే అన్నాడు. ఇది రోచతే, మీకు చాలా బాగా అనిపిస్తే ఇదే చేయండి. అయం గో బ్రాహ్మణాద్రీనాం మహ్యం చ ద్వితీయో మకః. అంటే ఏమిటి? ఈ యొక్క సాక్రిఫైస్ అంటే మకః అంటే యజ్ఞం చేస్తారనుకోండి, అది నాకు చాలా ఇష్టం. మీరు ఇంద్రుడికి గనక ఈ యజ్ఞ చేస్తే నాకు ఇష్టం లేదు. మీరు ఏ సామానుతో అయితే ఇంద్రుడి కోసం ఏర్పాటు చేస్తున్నారో దానివలన గోవులకి బ్రాహ్మణులకి ఈ గోవర్ధనానికి కనుక పూజ చేస్తే దానివలన నాకు ప్రీతి అన్నాడు. నందమహారాజు ఉన్నారు, కృష్ణుడి ప్రీతి కంటే ఆయనకి ఏమన్నా ఉందా జీవితంలో? ఏ ఓకే అన్నాడు. ఎట్లా గోతే కృష్ణుడు ఏది చెబితే అదే విధంగా క కాలామానతా భగవతః శక్రదర్ప జిఘాసయస్య ప్రోక్తం నిశమ్యనందస్య సాధు అగ్రహంతః తద్వశః. కృష్ణుడు స్వయంగా కాలం ఇంద్రుడు యొక్క అహంకారాన్ని దమనం చేయటానికి ఈ సంకల్పం పుచ్చుకున్నాడు. నందమహారాజులందరూ కృష్ణుడు చెప్పిన వాక్యాన్ని స్వీకరించి ఏం చేశారు, గోవర్ధన పూజ ప్రారంభం చేయటమని పెట్టాడు. ఎట్లాగోతే మధుసూరుడు ఏం చెప్పాడు అదే విధంగా అందరూ పెద్ద యజ్ఞయాగాలన్నీ గోవర్ధన చేయటం అని పెట్టారు. అందరు చక్కగా అలంకరించుకొని కృష్ణుడు ఆ గోవర్ధన పరిక్రమ మొదలుపెట్టినప్పుడు ఏమైందండి, కృష్ణస్తు అన్యంతరం రూపం గోపా విశ్వంబరం గత శైరో స్మృతిభువం బ్రూహి బలిం ఆదాద్ బృహత్వపు. అదే సమయంలో చాలా ఆశ్చర్యమైన ఒక ఘటన గడిచింది. ఏమిటంటే ఆ కృష్ణుడు కూడా నడుస్తున్నాడు, ముందు ముందు చిన్న స్వరూపంలో ఉన్నాడు. అదే కృష్ణుడు ఉన్నట్టుండి పెద్ద స్వరూపంలో తయారాడు, గోవర్ధనగా తయారయ్యి ఏమంటున్నాడంటే, శైలోస్మి శైలోస్మి అన్నాడు. ఎవరో కాదు నేను, నేను స్వయంగా గోవర్ధన పర్వతుణ్ణి, నేను స్వయంగా గోవర్ధన పర్వతుణ్ణి చూడండి, నేను స్వయంగా మీ ముందు ప్రకటించాను. ఎందుకు ప్రకటించాను, అహో పశ్యత శైలోసౌ రూపీనో అనుగ్రహం వ్యదాత్. అనుగ్రహం వ్యదాత్ మందర మీద అనుగ్రహం చేయడానికి కోసమని ఈ రూపాన్ని ధరించాను. అందరు అనుకుంటున్నారు చూడండి కృష్ణుడు ఎటువంటి రూపాన్ని ధరించాడు. ఏషో విద్యమానంతో మర్త్యాం కామరూపీ వనౌకసః హంతి అస్మై మన్యమాన స్మరణే ఆత్మనో గవాన్. అందరు అన్నారు చూడండి ఈ యొక్క గోవర్ధన పర్వతం ఉందే కృష్ణుడు అన్నాడు. ఈ రూపంలో కృష్ణుడు స్వయం భగవంతుడు స్వయమే గోవర్ధనుడు. మీరు గనక గోవర్ధన పూజన చేయకపోతే ఏమవుతుంది, మనకి మన గోవులకి రక్షించాలని ఎవరు లేరు. ఎట్లాగోతే ఈ గోవర్ధన ఏం చేస్తాడంటే ఏదో ఒక రూపంలో వచ్చి పావు రూపంలో వచ్చి మనల్ని అందరినీ నాశనం చేస్తాడు. అందుకని మన ఈ భగవంతుడే స్వయంగా ఏదో ఒక పర్వతం కాదు, ఏదో రాళ్లతో కూడిన పర్వతం కాదు, స్వయంగా భగవంతుడే. ఇతి అద్రి గోద్విజమకాం వాసుదేవ ప్రచోదిత యథా విద్యత తే గోపా సహ కృష్ణ వ్యజనం యయు. అంత కృష్ణుడు ఎట్ట చెబితే అట్లా అంత గోవర్ధన పూజలు అంతా చేసిన తర్వాత ఆ గోపులు వాళ్ళు గోపికలు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. ఇది వెళ్లిపోగానే ఇంద్రస్ తదాత్మన పూజం విజ్ఞాయ వీతం నృప గోపేభ్యః కృష్ణనాథేభ్యో నందాదిభ్య కోపః. ఇంద్రుడు కోపం వచ్చింది. ఇంద్రుడు కోపం వచ్చిన తర్వాత ఏం చేశాడు దాని గురించి మనం రేపు చెప్పుకుందాం. నేనేదో ఈ గోవర్ధన మానసిక పరిక్రమ చేద్దాం అనుకున్నా గానీ ఇవాళ మనకి టైం అయిపోయింది. రేపు గోవర్ధన మానసిక పరిక్రమ అంటే మనం ప్రారంభిద్దాం. ఎక్కడ ముఖర అనే ఒక పల్లెటూరు ఉంది, ఆ రాధాకుండకి వెళ్లే దారిలో ముఖర అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది. అది చాలా అద్భుతమైన ఒక పల్లెటూరు. ఎక్కడవుతే ముఖర ఎవరో కాదు, ఈ యశోద యొక్క తల్లి. ఆమె రాధాకృష్ణుడు యొక్క గుహ్యమైన లీలని ఏర్పాటు చేసుకుంటానికి సహకరించేది. ఆ ఒక్క మాకి తెలుసు ఈ రాధాకృష్ణుడు గోపికలతో జరిగే మాధురి లీలలు. యశోదానంద మహారాజు వాత్సల్య భావనలో ఉండే వాళ్ళందరికీ తెలియదు ఆ ముఖర. అందుకని ముఖర అనే ఈ యొక్క విలేజ్ అక్కడి నుంచి ప్రారంభిస్తూ కుసుమ సరోవర్ నారదకుండు తర్వాత ఆ యుగల స్థలి అక్కడవుతే భగవంతుడు లీలాస్థలి చేశాడు అక్కడ. తర్వాత మానసికంగా అట్లా చేసుకుంటూ మళ్ళీ రాధాకుండు శ్యామకొండ దగ్గరికి వచ్చి ఈ పరిక్రమ మానసిక పరిక్రమ మనం రేపు చెప్పుకుందాం. గోవర్ధన ధారణ తర్వాత మానసిక పరిక్రమ ఈ రేపు సబ్జెక్టు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శరోపాదికీ జాయ్.